ಅವಿದ್ಯಾರಣ್ಯಕಾಂತಾರೇ ಭ್ರಮತಾಂ ಪ್ರಾಣಿನಾಂ ಸದಾ ವಿದ್ಯಾಮಾರ್ಗೋಪದೇಷ್ಟಾರಂ ವಿದ್ಯಾರಣ್ಯಗುರುಂ ಭಜೆ. ಭಾರತೀ ಕರುಣಾಪಾತ್ರಂ ಭಾರತೀ ಪದಭೂಷಣಂ ಭಾರತೀ ಪದಮಾರೂಢಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯ ಸಂಪನ್ನಂ ವೇತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತ ತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ. ಬ್ರಹ್ಮಶ್ರೀ ಮುದಿಗುಂಡ ವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತ ಪಾದ ಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿಂ ಅದ್ವೈತಾಮೃತಪಾನ ನಿತ್ಯರಸಿಕಂ ಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೆಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿಭುಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ನಮಃ ಸರಸೇ ನಮಃ ಸರಸಸ್ಪತಯೇ ನಮಃ ಸಖೀನಾಂ ಪುರೋಗಾಣಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥ್ವಿಯೈ ಸಭಾಯೈ ನಮಃ. ಜಗದ್ಗುರುವುಲ ಯೊಕ್ಕ ಆಸ್ಥಾನಮು ಗತ 4 ಸಂವತ್ಸರಾಲಲ್ಲೋ ಈ ಶಂಕರ ಜಯಂತಿ ಸಂದರ್ಭಂಗಾ 3 ಸಂವತ್ಸರಾಲು ಮಾಧವೀಯ ಶಂಕರ ವಿಜಯ ಪ್ರವಚನ ಚೇಷೆ ಅದೃಷ್ಟಾನ್ನಿ ಮಾನ್ಯಶ್ರೀ ಶ್ರೀಹರಿಪ್ರಸಾದರಾವ್ ಗಾರು ಇತರ ಕಾರ್ಯಕರ್ತರು ನಾಕು ಕಲ್ಪಿಸಾರು ಅಂದುಕು ಕೃತಜ್ಞನ್ನಿ. ఉదయం పూట పారాయణం అనేది శంకర జయంతి అంగంగా జరుగుతూ ఉన్నది. ఒక సంవత్సరం మాత్రం ప్రతి సంవత్సరం చరిత్రాంశల్ని చెప్పుకుంటే కంట భగవత్పాదుల వారి యొక్క రచనలు ఏవైతే ఉన్నావో వాటిలో ఏదో ఒక గ్రంథాన్ని ప్రతి సంవత్సరం చెప్పుకోవడం బాగా ఉంటుందేమో అనే ఉద్దేశ్యంతో మొదటి 4 రోజులు వివేక చూడమని చివరి రోజున శంకర విజయాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. కానీ భక్తజనులకు శంకర చరిత్ర వినటయందే ఆసక్తి ఉన్నది కనుక శంకర విజయాన్నే చెప్పవలసిందిగా సూచించారు. ఈ సంవత్సరం కూడా నేటి నుండి 5 రోజులు శంకర చరిత్ర. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మ, వేదముల చేత ప్రతిపాదింపబడేటువంటి ఆ పరమాత్మ ఇక్కడ దశరథాత్మజుడుగా కౌసల్యకి దశరథ మహారాజుకి సంతానంగా పుట్టిన సమయంలో మరి వేదాన్ని వేదము చేత ప్రతిపాదింపబడేవాడు కదా పరమాత్మ. ఆ వేదము మరి ఇక్కడ కూడా ప్రతిపాదించాలిగా, అదే రామాయణం అని చెప్పారు. ఈ చతుర్ముఖ బ్రహ్మ ముఖత సమస్త వేదరాశి ఉత్పన్నమైందో ఆ చతుర్ముఖుడే వాల్మీకి రూపంలో వచ్చి రామాయణాన్ని మనకు అందించారు. అలానే శంకర చరిత్రలు చాలామంది వ్రాసి ఉన్నారు. ఆ విషయాన్ని విద్యారణ్య మునీంద్రులే మనకి తెలియపరిచారు. కానీ శంకర ప్రతిష్టాపితమైనటువంటి చతురామ్నాయ పీఠాలలో ఆమ్నాయము అంటే వేదము, విజ్ఞులైన వాళ్ళందరికీ ఇక్కడ శ్రోతలు కనుక అందరికీ విషయాలు తెలిసి ఉంటూ ఉన్నప్పటికీ కొంచెం వివరిస్తున్నందుకు అన్యథా అనుకోవద్దు. చతుర్వేదములకు సంబంధించి 4 పీఠాలని భగవత్పాదుల వారు ఏర్పరిచారు. ప్రాగ్దిక్కులో ఋగ్వేద పీఠం, జగన్నాథంలో గోవర్ధన పీఠం అనే పేరుతో విలసిల్లింది. దక్షిణ భాగాన మనందరికీ గురువులు శృంగేరి జగద్గురువులు, యజుర్వేద పీఠం ఇది. సామవేద పీఠం ద్వారకలో ఏర్పరిచారు. అథర్వణ వేదం జ్యోతిర్మఠంలో బదరి దగ్గర ఏర్పరిచారు. ఈ శృంగేరి జగద్గురు పీఠంలో భగవత్పాదుల వారి తరువాత సురేశ్వరాచార్యుల వారు, వారి పూర్వాశ్రమ నామధేయం మండనమిశ్రులు, వారి యొక్క పరంపరలో 12వ పురుషులు విద్యారణ్య మునీంద్రులు. శంకర భగవత్పాదాచార్యుల వారు తమ మఠామ్నాయంలో అస్మత్పీఠే సమారూఢ పరివ్రాట్ ఉక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ అని ఆదేశించారు. పీఠాధికారిగా ఉండేటువంటి వ్యక్తికి 14 లక్షణాలు ఉండాలి. ఆ లక్షణములతో కూడినటువంటి ఆ వ్యక్తిని నన్నుగానే భావించవలసింది సుమా అని ఆజ్ఞాపించారు. దానికి తార్కాణంగానే నేటి భారతీయ తీర్థస్వామి వారు ఆనాడు విద్యారణ్య మునీంద్రులు గృహస్థులై గృహస్థ దశయందు దారిద్ర్య బాధని పొంది లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందదలుచుకొని తపస్సు చేసి ఆమె ప్రత్యక్షమైనప్పుడు విరక్తిని పొంది తల్లి నాకేమీ అక్కర్లేదు అని నిరాకరించారు. ఆయన నీవు నన్ను కోరావు కదా, ఆ కోరినప్పుడు ఆ కోరిక తీర్చడం నా ధర్మం. ఈ జన్మలో నీకు సంపత్తి కలిగే యోగ్యత లేదు, మరొక జన్మలో నిన్ను అనుగ్రహిస్తాను, కానీ ఈ జన్మలోనే అతి తీవ్రమైన తపస్సు చేసి ఉన్నావు కనుక ఈ జన్మకి సంబంధించే మరొక జన్మని కూడా నీవు పొందవలసింది అని తల్లి ఆజ్ఞాపించడం. అప్పుడు సన్యాసాశ్రమాన్ని 120 సంవత్సరాలు జీవించిన విద్యారణ్య మునీంద్రులు 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఆశ్రమ స్వీకారం చేశారు. భగవత్పాదుల వారి సారస్వతం కంటే విద్యారణ్య సారస్వతం చాలా అధికంగా కనిపిస్తుంది. అనంతములైనటువంటి వేదములలో నేడు మనకి పరిదృశ్యమానమైనటువంటి అన్ని భాగాలకి వ్యాఖ్యానం రాశారు. అనేకములైనటువంటి వేదాంత గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు. జ్యోతిష గ్రంథాలకు, వ్యాకరణ గ్రంథాలకు, ముష్కరులు విజయనగర పతనాన్ని అనుసరించి తరువాత ఆ గ్రంథాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తే వాటిని భూనిక్షిప్తం చేశారని, చెదలు పట్టి చాలా గ్రంథాలు పాడైపోయినాయని చరిత్రకారులు చెప్పుకొస్తారు. అంతటి మహనీయులు, సర్వజ్ఞులు, ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం కేవలము విద్యాసంపత్తే కాక విజయనగర స్థాపన కూడా చేసినటువంటి మహాత్ములు శృంగేరి జగద్గురువులు విద్యారణ్య మునీంద్రులు. ఎందుకు వారిని గూర్చి ఇంతసేపు చెప్పడం జరిగిందంటే, ప్రమాణాలు చాలా ఉండవచ్చు కానీ వాల్మీకి రామాయణానికి ఉన్నంతటి ప్రాధాన్యం తక్కిన వాటికి లేదు యథార్థంలో. అలానే ఇతర శంకర విజయాలు ఉన్నప్పటికీ మాధవీయ శంకర విజయానికి, ఎందువల్లంటే ఎలా అయితే రామాయణాన్ని పురాణమని మనం అనుకుంటూ ఉన్నామో, ఆది కావ్యం అని చెప్తారు దాన్ని, అలానే శంకర విజయము చారిత్రకమైనటువంటి గ్రంథమే కాక కావ్య గ్రంథము. నవరసాలను ఈ 16 సర్గల్లో అక్కడ 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 మనం చూస్తాం. అత్యద్భుతమైనటువంటి శ్లోకములు, అలా ఈ గ్రంథం అనేది నడుస్తుంది. అందులో భగవత్పాదుల యొక్క చరిత్ర ప్రధానంగా. అయితే అనేక అవతారాలు ఉన్నాయి కదా, భగవత్పాదుల యొక్క చరిత్రని మనం ఇంతగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా? సాక్షాత్తుగా ఏమి ప్రయోజనం జరిగింది అనే ఒక శంకకి ముందర సమాధానం చెప్పుకొని గ్రంథంలోకి వెళదాం. భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేశాడు. సాధువుల యొక్క పరిరక్షణ కొరకు, దుష్టుల యొక్క నాశము కొరకు ప్రతి యుగమునందు నేను అవతరిస్తాను అని. కృతయుగంలో నరసింహావతారము, త్రేతాయుగంలో రామావతారము, ద్వాపరయుగంలో పూర్ణావతారమైనటువంటి కృష్ణావతారము, కలికి అవతారము కలికి అంతంలో వస్తుంది. అంటే దాదాపు ఇంకా 420,000 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ కలికి అవతారం రాదు. కేవలము ఈ 4 అవతారాలు కావు, అనేక సందర్భాలలో అనేకములైనటువంటి అవతారాలు, దశావతారాలు, ఏకవంశిత్య అవతారాలు మహావిష్ణువు స్వీకరించారు. కలి ప్రవేశం, ధర్మం అనేది 3 పాదాలు మాత్రమే నడిచేటువంటిది కలికాలం. అంటే అధర్మానికి ఔత్కృష్ట్యం ఉంటుంది ఈ కలికాలంలో. కలి ప్రవేశం ఎప్పుడు అంటే మొట్టమొదటి జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు తన శరీరంతో సహా విష్ణులోకానికి ఏనాడైతే ప్రయాణం చేశారో ఆనాడే కలి ప్రారంభం. ఆనాటి నుండి 5,018 సంవత్సరాలు ఈనాటికి 3,000 సంవత్సరాలు గడిచిన తర్వాత అతఃపూర్వము 1 దశలో యుగాంతరాల సంగతే కావచ్చు, రాక్షసులు శుక్రాచార్యుల వారి యొక్క తపశ్శక్తి వల్ల ఆయుధాలని సంపాదించి దేవతల్ని పరాజితుల్ని చెయ్యవలెను అనే అభిప్రాయాన్ని పొంది ఉన్నారు. వాళ్ళని శక్తిహీనుల్ని చేయటానికి గాను, వాళ్లకున్నటువంటి ధర్మబలాన్ని పోగొట్టడానికి మహావిష్ణువు, బృహస్పతి, అలానే కాశీరాజు అయినటువంటి రిపుంజయుని యొక్క శక్తిని తగ్గించడానికి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయటం, దానివల్ల వాళ్లకున్నటువంటి తపశ్శక్తి తగ్గిపోయి వాళ్ళు ధర్మగ్లాని అంటే ధర్మమునకు చ్యుతిని చేయకుండా ఉండే పరిస్థితి ఏర్పడటం దేవతలు చేయించడం జరిగింది. దేవతలు ఉంటే ఒక వర్గము, రాక్షసులు ఉంటే ఒక వర్గం కాదు కదా. భగవానుడి యొక్క ఆదేశాలని ఎవరైతే అనువర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరూ దేవతల కింద లెక్క. భగవానుడు ఏవైతే చెయ్యకూడదని వేదశాస్త్రాల్లో ఉపదేశించాడో వాటిని స్వీకరించినటువంటి వాళ్ళు రాక్షసులని లెక్క. అందరూ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. అయితే ఇది తాత్కాలికముగా ఒక వ్యాధి వస్తే వ్యాధి నివారణార్థమై చేదుమందు తాపినట్టుగా చేదుమందు తాగడం కనుక వాడికి ఏదో బెల్లం పెట్టి దాని ద్వారా చేదుమందును తాగించినట్లుగా చేసినటువంటిది బౌద్ధ ప్రచారం. దానినే యథాతథంగా అలసులై వేదవిహితములైనటువంటి కర్మల్ని చేయటానికి అలసులైనటువంటి ప్రజలు క్రమశః ఆకర్షితులై కర్మాచరణము యందు పూర్తిగా విద్వేషాన్ని పొందారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా రక్షకుడు ఎవరు, ఇప్పుడు ఎవరైనా ఒక రావణాసురుడు, ఒక జరాసంధుడు, ఒక కంసుడు ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నప్పుడు తత్సంహారార్థమై మహావిష్ణువు అవతరించడం అనేది జరిగింది. ఇప్పుడు అలాంటిది కాదు పరిస్థితి. 1300 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అందరి మనస్సుల్లోనూ పాపభీతి తొలగిపోయి అధర్మాచరణ ఆసక్తులైనారు. దీనికి బౌద్ధము అనేటువంటి ఒక ముసుగు పులిమారు. రాజులు కూడా తద్వశులైనారు. ఈ స్థితిలో దేవతలందరూ కూడా బ్రహ్మని వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళారు. ఎందుకంటే జ్ఞానప్రదాత భగవానుడు. ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పును తీసుకురావాలి. కృష్ణ భగవానుడు గీతోపదేశం చేసి ఆ పనిని చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు అంతకంటే విలక్షణమైనటువంటి కార్యక్రమాన్ని చెయ్యవలసినటువంటి అవసరం ఏర్పడ్డది కనుక వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించారు. స్వామి, రాక్షసులకి మరికొందరు రాజులకి ఉండేటువంటి బలాన్ని తగ్గించడానికి గాను మహావిష్ణువే బుద్ధవపుర్ధారి అయి బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. ఆ ప్రయోజనం నెరవేరింది. కానీ అధార్మికులైనటువంటి వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తూ కర్మ మార్గాన్ని పూర్తిగా భ్రష్టుబట్టించారు. ఎంత భ్రష్టుబట్టిందంటే ప్రస్తుత స్థితి నసంధ్యాదీని కర్మాణి న్యాసం వాపి కదాచన. భగవత్పాదుల వారు ఉపదేశపంచకం రాస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపజితిఃకామ్యే మతిస్త్యజ్యతాం ఇట్లా వరసాగ్గా 40 ఉపదేశాలు చేశారు. అయితే వీటిల్లో వేదోనిత్యమధీయతాం వేదమును అధ్యయనం చేయవలసింది, దాంట్లో చెప్పిన విధానంగా కర్మానుష్ఠానం చేయవలసిందని చెప్తూ చిట్ట చివరికి అధపర బ్రహ్మాత్మనాస్థీయతాం ఆద్యంతములు ధర్మము మోక్షము 4 పురుషార్థాలలో ఈ 2 ప్రధానమైనటువంటివి. ప్రధానాతి ప్రధానం మోక్షము, తత్సాధనభూతం గనక ధర్మము ముఖ్యము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కర్మమే లేకుండా పోయింది, కర్మ మార్గాన్ని అనుసరించేవాళ్ళు లేరు, సంధ్యాందనం చేసేవాళ్ళు లేరు, సన్యాసం స్వీకరించేవాళ్ళు లేరు, అంటే ఇంకా 2 పోయినట్టే. సంధ్యాహీనుడైనటువంటి వాడు ఎట్టి ధర్మాల్ని ఆచరించడానికి యోగ్యుడే కాడు. మరి మేము అనేక సుఖాలు మాకు ఉండవచ్చు, కానీ క్రతుభుక్కులం. ఇక్కడ కర్మభూమి అనేటువంటి భారతదేశంలో జరిగేటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో అజ్ఞాహుతులు కావచ్చు, స్వమిత్రుల యొక్క ఆహుతులు కావచ్చు, లేక పురోడాశము కావచ్చు, పశువు కావచ్చు, ఏదైనా సరే దీని ద్వారానే మేము తృప్తి చెందేవాళ్ళం. మాకు క్షుత్తు నివారించాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. యజ్ఞయాగాది క్రతువులు జరిగినప్పుడే తత్ఫలితాన్ని మేము వర్షరూపంగా ఇస్తాము, దానివల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యకు ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టిరన్నం తదః ప్రజాః. అగ్నిహోత్రంలో వేయబడినటువంటి మంత్రభూతమైనటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నావో, ఇది సూర్యమండలాంతర్గతుడైనటువంటి ఆ పరమాత్మకి చేరి ఆయన వల్ల సూరుష్టి కురిసి దానివల్ల పృథివీ చక్కగా ఫలించి దానివల్ల సమస్త జీవరాశులు కూడా జీవిస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమం అనేది అసలు పూర్తిగా పోయింది. శృతే పిదధతి శ్రోత్రే క్రతురిత్యక్షరద్వయే అని చెప్తారు. క్రతువు అని ఎక్కడైనా ఎవరైనా అని అనుకుంటే రామ రామ రామ, అదంతా హింసా మార్గం, మహాపాపిష్ఠిది, దాన్ని గురించి అసలు మాట్లాడవద్దు అని చెవులు మూసుకుంటున్నారు ప్రజలు. మరి ఇంతటి విప్లవాన్ని జగత్ సంరక్షకుడవు నీవు, మహత్తరమైనటువంటి చతుర్దశ భవనాల్ని మసి చేసేటువంటి మహావిషాన్ని గరళాన్ని భక్షించి లోకాల్ని రక్షించినటువంటి స్వామివి, నీవే దీనికి ఏదన్నా ప్రతిక్రియ చేయవలసింది అని వీళ్ళందరూ ప్రార్థించారు. ప్రార్థిస్తే స్వామికి వెంటనే మనస్సుకి తట్టింది, మీరు చెప్పిన విషయం ఇతపూర్వమే నేను మనస్సులో పెట్టుకున్నాను, అందుకని శేషుణ్ణి మహావిష్ణువుషైనటువంటి సంకర్షణుణ్ణి యోగ మార్గాన్ని ఉపాసనా మార్గాన్ని విస్తరించవలసినదిగా ఇతపూర్వమే అవతారాలుగా పంపించాను. ఇప్పుడు ముందర బౌద్ధ మత ఖండన చేసి వైదిక మార్గాన్ని మీరు ఏదైతే కోరారో ఆ వైదిక మార్గాన్ని సుస్థిరం చేయటానికి కుమారస్వామిని ఆదేశిస్తూ ఉన్నాను అని కుమారస్వామి వైపు చూచారట. సముద్రము చంద్రుణ్ణి చూడగానే ఎంత సంతోషాన్ని పొందుతుందో, తండ్రి గారి యొక్క ఆ చూపు అంతటి ఉత్తేజాన్ని ఇచ్చింది కుమారస్వామికి, ఆయన ఆ పని మీద ఉన్నారు. అయితే ఇక్కడ ఒక తమాషా ఏమిటంటే, దేవప్రార్థన ఏమిటి అంటే అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని స్థాపించి తద్వారా యజ్ఞయాగారి క్రతువులన్నీ సలక్షణంగా ఉండేటట్లుగా చెయ్యవలసింది అని ప్రార్థించారు వీళ్ళు. కుమారస్వామి యొక్క అవతారమైనటువంటి కుమారుల భట్టు వల్లనే ఇవన్నీ జరిగినాయి. అంటే దేవతల యొక్క కోరిక తీరిపోయిందండి. తీరిపోయినప్పుడు భగవత్పాదులు అవతరించవలసినటువంటి అవసరమే వచ్చింది. పైన అప్పుడు వారు చెప్తారు, భగవత్పాదుల వారు, నేను నలుగురు శిష్యులతో అవతరించి విష్ణు అంశభూతుడైనటువంటి వ్యాసమునీంద్రుని చేత రచింపబడినటువంటి సూత్రములకు యథార్థమైనటువంటి అర్థమును నిర్ధరించి వ్యాఖ్యానం రచిస్తాను, అందుకొరకు అవతరిస్తాను అని అంటారు ప్రథమాధ్యాయంలో. ఇది వాళ్ళు అడిగింది కాదు కదా, భగవత్పాదుల యొక్క అవతారము బౌద్ధ మార్గాన్ని నుంచి ప్రజలందరినీ రక్షించడం వాళ్ళు కోరింది. అది కుమారుల భట్టే చేసేశాడు కాదు, ఈ కర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నంతకాలం వీళ్ళు సహజమైనటువంటి నిత్యానందాన్ని అనుభవించలేరు. కథాభాగంలోకి వెళ్ళబోయే ముందర మరొక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ప్రతి మానవునకు సుఖం మే స్యాత్ దుఃఖం మే నస్యాత్ అనేటువంటి కోరిక ఉంటుందండి. ఏమని, సుఖం నాకు కావాలి, నాకు దుఃఖం రాకుండా ఉండాలి అని. సుఖం మే స్యాత్ అనే మాటే పొరపాటు. అసలు సుఖం నాకు కావాలి, దుఃఖం రాకుండా ఉండాలి, అసలు ఇది చాలా హేతుబద్ధమైన మాట కాదు, సద్హేతు కాదు ఇది. ఎందువల్ల సుఖం మే స్యాత్ అంటే అర్థం ఏమిటి, సుఖము నాకు కావాలనే కదా. అంటే అతపూర్వము నీకు సుఖం లేదు, సుఖం కావాలి అని కోరుకుంటున్నావు. సుఖం కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ సుఖం వచ్చింది అనుకుందాం. వచ్చింది అంటే పోయేదేగా, అమంగళంగా ఉంటుంది. కానీ జననం అనేది ఎప్పుడైతే కలిగిందో రెండోది కూడా సిద్ధమయ్యే ఉన్నది కదా. కనుక సుఖం మే స్యాత్ అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు అంటే ఆగంతుకము, వచ్చేటువంటి సుఖమును నువ్వు కోరుస్తూ ఉన్నావు. కనుక తద్వియోగం ఒకప్పుడు తప్పదు నీకు, ధనం వల్ల కానీ, భార్య వల్ల కానీ, పుత్రుల వల్ల కానీ, ఎవరి వల్లనన్నా కానివ్వండి, వాటితో నీకు వచ్చినటువంటి ఆ సంయోగము కొంతకాలానికి వియోగము కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది. కనుక ఇది అసలైన సుఖం కాదు. దుఃఖం మీద స్యాత్ అనేది కుదరదు. సుఖ వియోగం కలిగినప్పుడు దుఃఖం అనేది సహజంగానే వస్తుంది. కనుక ఆత్యంతిక సుఖం, నిరతిశయమైనటువంటి ఆనందం, ఆనందం నీకు కలగాలి. సత్యజ్ఞానానంద లక్షణమైనటువంటిది ఆనందం. బయటి నుంచి వచ్చేది ఎప్పుడైనా ఆనందం నీకు నిలుస్తుందా? ఏదైనా ఒక పదార్థం తింటామండి, మనకిష్టమైందే, ఆ తినేటప్పుడు మొదటి దఫా బాగానే ఉంటుంది. ఒక లడ్డు తిన్నాం, లడ్డు అంటే ఇష్టం ఉన్నవారు, రెండవ లడ్డు కొంచెం కష్టమే తిన్నాం, అదే ఇష్టమైనటువంటి లడ్డు మూడో దఫా వేస్తే అబ్బా వద్దండి అని మొహం చిట్లిస్తాం. ఆ వస్తువులో లోపం లేదు, నీలోనే లోపం. అంటే నువ్వు తినదగ్గటానికి కొంతవరకే పరిమితి ఉన్నవాడవు. ఆగంతుక సుఖాలన్నీ అంతే, కొంత పరిమితితో వస్తాయి. అవి పోయేటప్పుడు ద్విగుణీకృతమైనటువంటి దుఃఖాన్ని మనకి ఇచ్చిపోతూ ఉంటాయి. కనుక నిరతిశమైనటువంటి సుఖాన్ని పొందాలి అనే కోరిక ఉండాలి మానవుడికి. అది ఎలా వస్తుంది అంటే వచ్చేదైతే ఉండదు, ఆ నిరతిశయ సుఖస్వరూపుడవు నీవే అని తెలియజెప్పేదే వేదాంత శాస్త్రం. ఆ వేదాంత శాస్త్రము అనేది ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడి ఉన్నది. వేదాంతము అంటే అర్థమేమిటి? మా నాన్నగారు మహాపండితులు, ముదిగొండ వెంకటరామశాస్త్రి గారని, వారు చెలోక్తిగా నవ్వుతూ అనేవారు, ఆ బో వేదాంతం అంటే అందరికీ అర్థం కాదంటే, వారు పండిత పామర రంజకంగా చిట్ట చివరికి అద్వైత సిద్ధితో సహా ప్రవచనం చేశారు. విజయవాడలో 4 సిద్ధులు ప్రవచనం చేశారు. వారు చెప్పిన చెలోక్తి ఏమిటంటే, కొందరు వివరించి చెప్పడానికి బద్ధకించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, అంతేగాని వివరించి చెప్తే అర్థం కాని భాగమే వేదాంతంలో ఉండదు. ఇంకా కొందరు చెప్పే మాటట, వేదాంతం అంటే ఏమిటి అంటే తనకి తెలియని విషయాన్ని ఎదటివాడికి తెలియకుండా చెప్పేది వేదాంతం అని కొందరు అనుకుంటూ ఉంటారు. అందుకోసం అలా అనుకోవాల్సిన పని లేదు. వేదాంతం అనేది ఏమిటి అని అంటే వేదముల యొక్క చివరి భాగము. పూర్వభాగం అంతా కర్మకాండ ఉపాసనాకాండని గూర్చి చెప్పింది, ఉత్తర భాగం అంతా జ్ఞానకాండని గూర్చి చెప్పింది. నాయనా ఇవన్నీ విచారిస్తున్నావు బానే ఉంది, బాహ్య విషయాలలో నీ మేధస్సు ఎంతో ప్రసరిస్తున్నది, కానీ నీవు ఎవరో నీవు తెలుసుకొనగలుగుతూ ఉన్నావా? నేనెవరేమిటంటే నేను శంకర శర్మ. ఇదిగో వారు వాళ్ళు రాలేదు కానీ వారు శ్రీహరిప్రసాదరావు గారు, ఇదిగో వారు ఫలానా వారు ఫలానా. సరే ఈ పేర్లు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ శరీరానికి 11వ రోజున తల్లిదండ్రులు లేదా ఇంకో రోజున తల్లిదండ్రులు పెట్టిన పేర్లు అవి. మరి ఈ జీవుడు అనేవాడు అప్పుడే పుట్టాడా, అనాదిగా వస్తున్నాడా? అనాదిగా వస్తున్నాడని మనం ఒప్పుకోవాలి, లేకపోతే వేదాంత చర్చలోకి పోతాం, దాంతోనే పూటల్లా సరిపోతుంది. ఎందువల్ల అని అంటే అట్లా ఒప్పుకోకపోతే చేసిన పని వ్యర్థమైపోవాల్సి వస్తుంది, చెయ్యని పనికి ఫలితాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంతే, మనము ఈ జన్మలో ఏమీ చేయకపోయినా ఒక ఆయన మహాసంపన్నుడిగా పుడుతున్నాడు, ఒక ఆయన మహామేధావిగా పుట్టి ఉన్నతోద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు, అదే తల్లిదండ్రులకి కలిగినటువంటి మరొక అతను చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, అతడు ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంటున్నాడు. కారణం ఏమిటి? తల్లిదండ్రులు ఒకళ్ళే. వెంటనే మనం చెప్పే సమాధానం అదృష్టం, కనిపించనిది ఏదో ఉన్నది అతడికి, అతడు చేసుకున్నటువంటి వెనక చేసుకోలేదయ్యా వాళ్ళు పూర్వజన్మలో, కనుక వాళ్ళకి ఫలితం రావటం లేదు అని. కనుక మనకి కనిపించనిది అదృష్టము అనేది ఒకటి ఉన్నది, దానినే పుణ్యమని పాపమని. ఇవి కనిపించేవి కాదుగా. అదేమిటండి, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే, దాన ధర్మాదులు చేస్తుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పుణ్యం పాపం కనిపి పుణ్యజనకములైనటువంటి కర్మలు కనిపిస్తున్నాయండి మీకు, పుణ్యం కనిపించడంలే. కొంచెం లాజిక్ మనం చూసుకోవాలి. పుణ్యపాపములు కనిపించేవి కావు, అతీంద్రియములవి, అవి సుఖ దుఃఖ జనకములు అవుతూ ఉన్నవి, వాటంతా అవి చేయలేవు, పరమేశ్వర అనుగ్రహం వల్లనే వీటిని మనం పొందగలుగుతాము. దీనికి ఒక చరిత్ర అంటూ ఉండాలి కనుక, ఉభయ తార్కికులు వైశేషికులు నైయాయికులు వాళ్ళిద్దరూ కూడా ఆరంభవాదాన్ని అంటే పరమాణువుల్లోంచి జగత్తు వచ్చిందని వాళ్ళు చెప్పారు, పరిణామవాదాన్ని సాంఖ్యులు యోగులు చెప్పారు, పూర్వమీమాంసకులు కర్మే ఫలితాన్ని ఇస్తుంది, ఇంతకు తప్పితే వేరే మోక్షం లేదని వాళ్ళు చెప్పారు. కానీ దర్శన మూర్ధన్యమైనటువంటి అద్వైత దర్శనంలో వ్యాసమునీంద్రుడు అధాతో బ్రహ్మజిజ్ఞాస దగ్గర నుంచి అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అన్నంత వరకు 557 సూత్రాలలో 192 అధికరణాలలో అద్వైత వేదాంత ప్రతిపాదన చేశారు. కానీ సూత్రములు అనేవి చాలా అతి క్లుప్తాతిక్లుప్తంగా ఉంటాయి కనుక వాటికి దుర్వ్యాఖ్యానాలు అనేకం వచ్చినాయి. అలా కాక వేదాంత విషయ ప్రతిపాదకమైనటువంటి అద్వైత దర్శనానికి సరి అయినటువంటి వ్యాఖ్యానం రాయటానికి నేను 4 శిష్యులతో సహా అవతరిస్తాను అని భగవత్పాదుల వారు ప్రతిజ్ఞ చేశారు. అంటే ఆ వేదాంత దర్శనము యొక్క ప్రాధాన్యం ఎంత గొప్పదో చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నా. ఇలా చెప్పారు కుమారస్వామి కుమారిల భట్టుగా. పూర్వమీమాంసా దర్శనం చాలా పెద్దదండి, 12 అధ్యాయాలు 2400 సూత్రాలు, దీనికి 4 పెచ్చున్నది ఉత్తరమీమాంసా దర్శనానికి. ఎందువల్లంటే సహజం, పూర్వభాగం వేదంలో ఎక్కువ ఉంది కనుక వాటిలో ఉండేటువంటి సందిగ్ధ విషయాలన్నింటికీ సమాధానాలు చెప్పాలి కనుక జైమినీయ దర్శనం అంత విస్తృతంగా ఉంది. దానికి శాబరభాష్యం ఉన్నది, అంతకంటే బలీయమైనటువంటి వార్తికాన్ని రచించారు కుమారుల భట్టు. అంతకు ముందు జరిగినటువంటి చరిత్రని మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఎప్పుడైతే భగవానుడు ఇక్కడ అవతరించబోతూ ఉన్నాడో ఆయనకి సహాయం చేయటానికి గాను ముందరనే దేవతలు వాళ్ళ యొక్క అంశాలతో ఇక్కడ అవతరించారు. ఇంద్రుడు తన యొక్క అంశతో సుధన్ముడు అనేటువంటి ఒక చక్రవర్తి ఆనాడు ఉన్నటువంటి ప్రభువు. ఆయనకి తెలుసు బౌద్ధ మతం అనేది అవైదికము, దీనివల్ల ప్రయోజనం లేకపోగా అనర్థమే వస్తుంది. కానీ జనాన్ని కంట్రోల్ చేయటం, వాళ్లల్లో ఉండేటువంటి ఆ మనస్సులో ఉండేటువంటి ఆ లక్షణాలని మార్పు చేయగలగటం ఆయనకి సాధ్యం కాలే. పరమేశ్వరానుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్లే అందరూ ఆస్థాన పండితులు, వాళ్ళు చాలా మహావిద్వాంసులు బౌద్ధులు. వాళ్ళందరితోనే సభ తీర్చి ఉన్న సమయంలో కుమార్ల భట్ట సభలోకి ప్రవేశించడం జరిగింది. వాళ్ళతో శాస్త్రార్థం జరిగింది. ఆ శాస్త్రార్థంలో వాళ్ళందరూ పరాజితులైనారు. అయితే యథార్థం తెలిసినప్పటికన్నీ ఆ సుధన్వుడు జయపరాజయాలు శాస్త్ర పటిమ నుంచి వస్తాయి. ఒక ఆయన బాగా వాదించగలగవచ్చు, తావన్మాత్రేనా అదే యథార్థము అని చెప్పడానికి వీల్లేదు. ఇది యథార్థమా కాదా అని అనటానికి కొన్ని ప్రమాణాలను కూడా మనం తీసుకోవచ్చును. ఓట్లు ఇస్తారండి. ఈ ఓట్లు అనేవి ఏదో తేలికగా మనం అనుకోక్కర్లే, వాటికి కూడా కొంత శక్తి ఉన్నది. వెనకటి రోజుల్లో దాని పద్ధతులు ఉన్నవి. దొంగ ఎవడైనా వస్తే భగవత్పాదుల వారు సూత్ర భాష్యంలోనే ఒక చోట రెండు చోట్లలో వివరించారు. ఒక కత్తి బాగా కాలిన కత్తి కట్టేవాళ్ళట, దొంగతనం చేశారు అని ఆరోపిస్తే దొంగతనం నేను చెయ్యలేదు అని ఎవడైనా అని అంటే వాడు కనుక కత్తి పట్టుకొని కిందకి జారితే వాడి చెయ్యి తెగదు కాలదుట. ఎవడైనా దొంగే కనుకైతే వెంటనే వాడి చెయ్యి కాలుతుంది, తెగుతుంది కూడా. ఇలా ఆయన ఒక పందెం పెట్టాడు. ఇదిగో ఎదురుగ్గా పర్వతం కనిపిస్తున్నది కదా, దానికి అంచు చాలా సునిశ్చితంగా ఉన్నది. మీ పక్షాల్ని మీరు కనుక దృఢపరచుకోదలుచుకుంటే, అంటే బౌద్ధమే ఆచరణీయము అని మీరు కనుక నిర్ధారించేటట్లయితే ఈ పర్వతం మీద నుంచి దూకి ప్రమాణం చేయగలరా? లేదు, వేదములే ప్రమాణము. వేదముల చేత చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో, తదురితం కర్మస్వనుష్ఠీయతామని చెప్పబడినటువంటి కర్మలు, ఆ కర్మల్ని ఆచరించడం ముఖ్యము, అదే సశాస్త్రీయము అని కనుక మీరు నిరూపించదలిచితే మీలో ఎవరన్నా దాన్ని మీద నుంచి దూకుతారా చెప్పండి. జయపరాజయాలనేవి పాండిత్యాన్ని అనుసరించి వస్తూ ఉంటాయి. ఇది భగవంతుడి యొక్క శాసనంగా నేను భావిస్తాను. అతఃపూర్వమే ఒక శ్లోకం ఉంటుంది అక్కడ తమాషగా. ఆ కుమారుల భట్టు అనే సింహము మృగేంద్రేణ జితేషు జనహస్తిషు, బౌద్ధ మతస్థులైనటువంటి ఏనుగులన్నీ కూడా జయించబడ్డాయిట కుమారులుడు కుమారుల భట్టు అనేటువంటి ఒక సింహం చేత. అప్పుడు అతఃపూర్వం ఏనుగులు ఏం చేస్తాయి, అడవుల్లో ఉండేటువంటి చెట్ల యొక్క కొమ్మలన్నిటినీ విరిచి తింటూ ఉంటాయి. ఈ వేదములు అనేటువంటి శాఖలు అన్నీ విరిచి పారేసినట అవి ఆ ఏనుగులు. ఈ కుమారుల మృగేంద్రుని చేత అవి ఎప్పుడైతే పరాజితములైనవో తిరిగి వేరశాఖలన్నీ కూడా బాగా పైకొచ్చేసినట. మాధవీ విద్యారణ్యంలో శ్లోకం అది. అంటే అప్పుడు ఈ కుమారుల భట్టు ఆ రాజుగారి ఆజ్ఞను నాకున్నది ధైర్యం అని చెప్పి ఆయన పైకి వెళ్ళి ఇది వేదా ప్రమాణము స్యుహు అంటాడు. వేదములే గనక ప్రమాణము అయినట్లయితే నాకు ఏమీ నా శరీరానికి ఏమీ బాధ కలగకుండా ఉండుగాక అని ఆ పైనుంచి కిందకి దూకాట. దూకితే తూల పిండ ఇవా పతతవు, ఒక దూదిని పైనుంచి కింద ఒక రాయి పడేస్తే టక్కనొచ్చి నేలకి వస్తుంది. దూది పడేస్తే మధ్య మధ్య గాల్లో అట్లా 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 వచ్చి నెమ్మదిగా నేల గరుస్తుంది. అలా వచ్చేసాట. కనుక పరాజితులమైనాము అని శాస్త్రీయంగాను వాళ్ళు అంగీకరించాలి, దీనికి కూడా అంగీకరించాలి. కానీ దీనికి కూడా వాళ్ళు అంగీకరించలేదు. ఇది కూడా ఏదో ఒక శక్తి వల్ల అతడు ఆ పని చేయగలిగాడు. తావన్మాత్రేన బౌద్ధ మతం అనేది అస్వీకార్యమని కానీ అనాచరణీయమని కానీ మనం అనటానికి వీల్లేదు అని. దాంతో రాజుగారికి చాలా క్రోధం వచ్చింది. మీరు ఏ మాట మీద నిలబట్టలేదు, మీరే కాదు వారే కాదు, ఇప్పుడు నేను ఒక చివరి పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో ఎవరు గనక నెగ్గితే వాళ్ళు మాత్రమే నా రాజ్యంలో ఉండాలి సుమా, తక్కిన వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు. ఎడిగేరి వేదానుయాయులు గనక వీళ్ల మాట అనేది చక్కగా ఫలిస్తుంది అనేటువంటి ధైర్యం ఉంది ఆయనకి. ఒక కుండలో ఒక సర్పాన్ని పెట్టి పైన వాసన కట్టి అక్కడికి తీసుకొచ్చి పెట్టారట. దీంట్లో ఏమున్నదో చెప్పండి మీరు. ఉభయలోని ఉభయలు వాయిదా వేశారు, మహారాజా రేపొచ్చి చెప్తామని. వాళ్ళు బౌద్ధులు అన్నారు, వీళ్ళు అన్నారు వైదికులు. వీళ్ళందరూ కలిసి వైదికులు మొన్నాడు స్నానం చేసి సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకొని ఆ జలంలోనే కంఠదగ్న జలంలో సూర్యోపాసన చేశారు. సూర్యభగవాను యొక్క ఆదేశం వచ్చింది, ఆదేశాన్ని అనుసరించి వాళ్ళు వచ్చారు చెప్పటానికి. అట్లానే ఈ బౌద్ధులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దేవత ఉన్నది, ఆవిడని ఆశ్రయించారు. ఆవిడ ద్వారా వాళ్ళు కూడా విషయాల్ని కనుక్కున్నారు, వాళ్ళు వచ్చారు. ముందర బౌద్ధులు వచ్చి, మహారాజా ఈ కుండలో సర్పం ఉన్నది అని చెప్పారు. ఇక్కడ డిండిమ వ్యాఖ్యానం అని ప్రఖ్యాతమైనటువంటి వ్యాఖ్యానం, ఇది కాక రాజ్యలక్ష్మి అని మరొక వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానంలో ఒక విశేషం రాశాడు. ఎలా చెప్పగలిగారు వీళ్ళు, వీళ్ళు అవైదికులు కదా, వీళ్ళకి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయని అని అంటే, దశమహావిద్యల్లో తారా అని ఒక విద్య ఉన్నది, ఆ విద్యని వీళ్ళు అభ్యసించారు కనుక వీళ్ళు ఆ విషయాన్ని కనుక్కొని దాంట్లో ఆ క్షణంలో ఏ క్షణంలో రాజుగారు ప్రశ్న వేశాడో ఆ ప్రశ్నకి సమాధానాన్ని వీళ్ళు చెప్పగలిగారు అని అక్కడ సమాధానంగా రాజ్యలక్ష్మి గారు రాశాడు. ఈ మాట వాళ్ళు చెప్పారు, ఇక చెప్పవలసింది కుమారుల భట్టు యొక్క అనుచరులు వైదికులు. వీళ్ళు వచ్చి ఏం చెప్తారో అని రాజుగారు ఆదుర్దా, వాళ్ళు చెప్పిందే నిజము అని అంటే పర్వాలే. వీళ్ళు అన్నారు, దీంట్లో శేషశాయి అయినటువంటి కృష్ణ భగవానుడు ఉన్నాడు అని చెప్పారు. ఆయన ముఖం అంతా మ్లానమైపోయింది, అయ్యో ఇందరూ వైదిక మతస్థులందరినీ కూడా నా రాజ్యాన్నించి నేను ఉపసంహరించవలసి వస్తున్నది, ఏమిటి నా కర్మ అని అనుకుంటూ ఉంటే శరీరవాణి బలికిందిట, వారు చెప్పింది యథార్థమే, నీవేమీ దీన్ని గురించి విచారణ చేయక్కర్లేదు అని. సూర్యభగవానుడు ఆదేశించాట, మీరు ఏది చెప్తే అది అవుతుంది, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. అంటే వాక్శుద్ధి అనేది అంతటి వాక్శుద్ధి ఏర్పడుతుంది. శాస్త్రభీతమైనటువంటి కర్మాచరణ చేసినప్పుడు వాక్శుద్ధి అనేది అంత గొప్పగా ఉంటుందనడానికి ఇది కూడా ఒక తార్కాణం. అప్పుడు తీసేటప్పటికీ దాంట్లో సర్పం మీద పడుకో ఉన్నటువంటి శేషశాయి అయినటువంటి కృష్ణ భగవానుడు దర్శనమిచ్చాడు. అక్కడి నుంచి ఈ బౌద్ధులందరినీ కూడా తరిమి వేశారు. చక్కగా ప్రతి చోట వేదఘోషలు, యూపస్తంభాలు, యజ్ఞయాగాది క్రతువులు అన్నీ సక్రమంగా మిగిలిపోయినాయి. ఇది మొదటి ఘట్టం. దీంట్లో చాలా మహత్తరమైనటువంటి శ్లోకాలు ఉన్నప్పటికీ చరిత్రాంశంగా ఉంటుంది కనుక దీన్ని శ్లోకాలు చదవకుండానే నేను ఒక కథాభాగంగా చెప్తూ వచ్చాను. ఇక ఎప్పుడైతే భగవానుడు స్వయంగా అవతరిస్తూ ఉన్నాడు, ఇప్పుడు సాయంకాలం ప్రదోష సమయంలో విశ్వేశ్వరుడు తాండవిస్తూ ఉంటాడు, అప్పుడు దేవతలందరూ అక్కడ సమకూరుతారు. ఏమున్నా పార్వతీదేవి పక్కనే ఉంటుంది కనుక వీళ్ళు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఇప్పుడైతే స్వామిని సాక్షాత్తుగా తమరు పాదస్పర్శ చేసి సేవ చేసుకోవడానికి గొప్ప అవకాశం వస్తుంది అనేటువంటి ఒక కోరికతో దేవతలు తమ యొక్క అంశతో ఇక్కడ అనేక రూపాల్ని ధరిస్తూ వచ్చారు. బృహస్పతి ఆనందగిరిగా అవతరించాడు, మహావిష్ణువు పద్మపాదుడిగా అవతరించారు, అలానే చతుర్ముఖ బ్రహ్మ మండన విష్ణుడిగా అవతరించారు, ఆయన భార్య అయినటువంటి ఉభయభారతి సరస్వతిగా అవతరించింది. ఇలా తక్కిన వాళ్ళు కూడా చాలామంది, హస్తామలకుడు, త్రోటకాచార్యుల వారు, వీళ్ళందరి యొక్క నామాలు కూడా ప్రసాగ్గా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ సరస్వతీదేవి ఎందుకనే అవతరించింది, దుర్వాస శాపతో భూము జాతాం వాణీం విజిత్యతాం అని భవిష్యత్తులో రాబోతూ ఉన్నది మనకి శ్లోకం. ఒకనొక సమయంలో సత్యలోకంలో మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుని స్తోత్రం చేస్తూ వేదపఠనం చేస్తూ ఉన్నారు. ఉచ్చేశ్వరంలో వేదాన్ని పఠిస్తూ ఉండగా స్వరవు అతిక్రమం జరిగింది దుర్వాస మహామునికి, దాంతో సరస్వతీదేవి చిరునవ్వు నవ్విందిట. ఆయనకి చాలా ఆగ్రహం వచ్చింది, నేను పెద్దవాణ్ణి, నాలో ఏదన్నా లోపం ఉన్నా దాన్ని నువ్వు బయటికి చూపిస్తావా అని ఆయన చాలా ఆగ్రహించి నువ్వు ఇక్కడ వద్దు, కొన్నాళ్ల పాటు మానవ జన్మను ఎత్తమని క్షేపించారట. అనేటప్పటికీ ఇతర మహర్షులందరూ కూడా ఆయన్ని ప్రార్థించారు. సరస్వతీదేవి కూడా ఆయన్ని ప్రసాదం చేయడానికి ప్రయత్నించింది. తల్లి, ఏదో నా నోట్లోంచి అట్లా వచ్చిపోయింది, కానీ జ్ఞానస్వరూపుడైనటువంటి పరశివుడు అవతరిస్తాడు భూలోకంలో, ఆయనకి దర్శనంతో నీకు ఈ శాపం అనేది విమోచనం కలుగుతుంది అని ఆజ్ఞాపించారు. ఇది నేపథ్యం. ఇలా ఉండగా బ్రహ్మ యొక్క అవతారభూతుడైనటువంటి మండలమిశ్రుడు మహాపండితుడైనాడు, కుమారుల భట్టు యొక్క శిష్యుడు ఆయన, ప్రధాన శిష్యుడు. అలానే శోణానదీ తీరంలో ఉన్నటువంటి ఉభయభారతి విష్ణుమిశ్రుడు అని ఆయన యొక్క కుమార్తె ఆవిడ. ఆమె పుట్టుకతోనే సమస్త విద్యలు వచ్చిన ఆవిడ. ఆవిడ్ని వర్ణిస్తూ చెప్తారు, ఆవిడ దగ్గర లేనిది ఒకటేట, ఏమిటంటే ఆవిడకి తెలియంది ఇది అనేది మాత్రం ఒకటి లేదుట, సమస్తము తెలిసే ఉన్నాయని అర్థం. వారు ఉభయలకి వివాహమైంది. తరువాత ఇక మన ప్రధాన చరిత్రలోకి వచ్చేటప్పటికి, భగవంతుడు అవతరించడానికి దాదాపు అవతారాలు, రామకృష్ణాది అవతారాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే జరిగినట్టుగా ఎక్కువగా కనిపిస్తాయి మనకి. కానీ పరమశివుడు అవతరించడానికి దక్షిణ భారతదేశాన్ని ఎన్నుకున్నారేమో. కేరళలో కాలడి అనేటువంటి గ్రామం, ఆల్వియాల ఏదో ఉంది ఆ త్రిశూరు సమీపంలో, అక్కడ కాలడీ గ్రామం. అక్కడ పూర్ణానది అని ఒక ఉపనది, ఆ నదీ సమీపంలో ఆ గ్రామం ఉన్నది. అక్కడ విద్యాధిరాజు అని ఆయన సార్థక నామధేయుట మహాపండితుడు, చాలా గొప్ప సంపన్నుడు. ఆయనకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి శివగురువు అని నామధేయం చేశాట. ఇతడు మంగళప్రదుడు, మహాబుద్ధిమంతుడు అనేటువంటి అర్థం. శివశ్చ శివశ్చ గురుశ్చ శివగురు కాదు, శివునకు గురువు అయ్యేటటువంటి వాడు గనక శివగురువు. ఆయన కుమారుడిగానే భగవత్పాదుల వారు అవతరించబోతూ ఉన్నారు కనుక ఆయనకి శివగురువు అనేటువంటి పేరు తండ్రి విద్యాధిరాజు పెట్టారు. అయితే ఆయన అంత మహాపండితుడు అయినప్పటికీ వెనకటి నుంచి గురుకుల పద్ధతి ఉన్నది. ఇది ఎప్పటినుంచి ఉన్నది అంటే మనకి ఉపనిషత్తుల్లోనే కనిపిస్తుంది. ఉద్దాలకుడు, శ్వేతకేతువు, ఛాందోగ్యంలో శృతి. ఆ ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతు, అతడు కొంచెం పెద్దవాడు, సకాలంలో ఉపనయనం కూడా కానట్టే కనిపిస్తుంది. అక్కడ విద్యాభ్యాసం చేయటం మీద అంత ఆసక్తి లేకుండా తిరుగుతూ ఉంటే, నాయన మన వాళ్లల్లో ఎవరు బ్రహ్మబంధువు లేర్రా, అందరూ పండి బ్రహ్మబంధువు అంటే మా వాళ్ళు పండితులు అని చెప్పుకుంటే దుర్గతి. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, అందుకని నీవు గురువుల దగ్గరికి వెళ్ళి ఉపనీతుడవై, అంటే తను ఉపనయనం చెయ్యకుండానే గురువుల దగ్గరికి పంపించి అక్కడనే ఉపనయనం చేయించినటువంటి ఘట్టాలు మనకి ఛాందోగ్యాదుల్లో కనిపిస్తాయి. సరే, అది ఒక చరిత్ర. అక్కడికి పోయి అతడు మహాపండితుడే, ఇంటికి వచ్చి కొంచెం గర్విష్ఠి అయినాడు. ఆ గర్వాన్ని తగ్గించడానికి తండ్రి ఏదేకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం సత్యం విజ్ఞాతం అని ఛాందోగ్య షష్ఠ ప్రభాఠకం. అయినా నువ్వు అన్నీ ఆవో అన్నీ చదువుకున్నాను నాన్నగారు, అంత విద్య అంతా నాకు వచ్చేసింది అన్నాడు. స్తబ్ధ ఏయాయా, స్తబ్ధుడై గర్విష్ఠి అయి వచ్చాట కుమారుడు. విద్య అనేది వినయానికి తార్కాణంగా ఉండాలి, కానీ గర్వానికి కారణం కాకూడదు విద్య. అయ్యో వీడు అన్నీ బాగానే ఉంది కానీ గర్వం వచ్చింది అని చెప్పి, ఆయన ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అది తెలిసిందా నీకు అని అడుగుతాడు. దాని మీద ఈయనకు ఉండేటువంటి గర్వం తగ్గి తర్వాత తండ్రి గారి దగ్గరనే తత్వోపదేశాన్ని పొందుతాడు. ఈ మాట నేను దేనికి చెప్తున్నానంటే, విద్యాధిరాజు ఇంత మహాపండితుడైనప్పటికీ తన కుమారుడైనటువంటి శివగురువుని గురుకులానికే పంపించారు. అక్కడ సమస్త విద్యల్ని, అంటే అంగములతో కూడినటువంటి తన యొక్క శాఖ అయినటువంటి యజుర్వేద శాఖని అధ్యయనం చేశారు స్వామివారు, శివగురు స్వామివారి కాబోయే తండ్రి గారు. తర్వాత ఇక వెళ్ళాలి, స్నాతకుడు విద్యా స్నాతకుడు అయిపోతున్నాడు, వ్రత స్నాతకుడు కూడా అయిపోతే ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోవాలి. గురువుగారు చెప్పారు, నాయన ఇంకా నువ్వు మీ నాన్నగారు అమ్మగారు నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒకడే కుమారుడు కనుక నీకు తొందరగా వివాహం చేయాలి అని, నీకు సంతానం కలగాలి అని వాళ్ళ అభిప్రాయంలో ఉన్నారు. కనుక నీవు తొందరగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ చదువుకోవాల్సినవి అన్నీ అయిపోయినాయి మీమాంసా శాస్త్రంతో సహా అని. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్లుప్త పరిచయం చెప్తున్నా. అక్కడ ఉండేటువంటి శ్లోక తాత్పర్యం అంటే కేవలము వేదములు వేదాంగములతోనే ప్రయోజనం లేదు, వేదార్థ నిశ్చయము చేయవలసినటువంటి మీమాంసాధ్యయనం కూడా చాలా ముఖ్యాది ముఖ్యమని అక్కడ ఆ శ్లోకాల్లో కనిపిస్తుంది. మీమాంసాధ్యయనం కూడా చేశావు కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళమంటే ఆయన అంటాడు, స్వామి నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు, నేను ఉపకుర్వాణ బ్రహ్మచర్యాశ్రమంగా మిమ్మల్ని కనిపెట్టుకొని ఇక్కడనే ఉండి ఇతర విద్యలు కూడా విహితములు అవిహితములు కావు కదా, తక్కినవి వేదశాస్త్రములను చెప్పుకోవడంలో తక్కిన వేదాలు కూడా అధ్యయనం చేస్తా, ఇక వివాహం చేసుకోవడం ఇదేదో సుఖార్థమైన మీరు అనుకుంటున్నారు అని కొంత వివాహం మీద ఆయన కొంత విమర్శ చేసి చివరికి అంటాడు, ఏమిటి వివాహంలో సుఖం, ఏదో అనుకూలంగా భార్య ఉంటే మొదట్లో కొద్ది రోజులు ఏదో సుఖాభాస ఉంటుంది, అక్కడి నుంచి దరిద్రం కూడా ఉంటే ఇంక చెప్పాల్సిందేం లేదు, ఎంతో బాధ కలుగుతుంది, ఎన్ని వస్తువులున్నా ఇంకా కొన్ని వస్తువులు ఇంకా కావాలనేటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. కాక యజ్ఞయాగారి క్రతువులు చేయాలి, గృహస్థైనటువంటి వాడు తద్వారానే దేవతల్ని తర్వాత పితరుల్ని అందరినీ కూడా సంతృప్తి పరుస్తాడు అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నారే, యజ్ఞయాగారి క్రతువుల్ని సక్రమంగా చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా, అవి ఏమాత్రం లోపం ఉన్నా దాని యొక్క ఫలితాన్ని సక్రమంగా పొందలేం కదా. కనుక మీరు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు గురువులు నాకు, మీరు అన్నీ తెలిసి కూడా నన్ను వివాహం చేసుకోమని ఎందుకంటున్నారు అని ఎంతవరకు వచ్చిందంటే గురువుగారు సమాధానం చెప్పలేకపోయినాడు ఆయనకి. అదే సమయంలో తండ్రి గారు విద్యాధిరాజు అక్కడికి రావటం జరిగింది, నాయన రావాల్సింది, ఇది తప్పదు, నీవు ఒకే ఒక్క కుమారుడవు గనక మరి అందరికీ పితృదేవతలందరికీ తృప్తి కలిగేటట్టుగా సంతానాన్ని పొందాలి, వాళ్ళకి అందరికీ పిండలోపం జరగకుండా ఉండాలి కదా అని చెప్పి కుమారుణ్ణి తీసుకొని వెళ్ళారు. ఆర్యాంబ అని మహా ఇల్లాలు, ఆవిడ్ని తీసుకువచ్చారు, వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కొంతకాలం దంపతులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి యజ్ఞయాగారి క్రతువులు ఏవైతే ఉన్నావో, ఇప్పుడు పుట్టినటువంటి బ్రాహ్మణుడు జాయమానో వై బ్రాహ్మణ స్త్రీభిరుణవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య, పుట్టుకతోనే మూడు రుణాలతో పుడతాడట, బ్రహ్మచర్యాశ్రమంలో ఒక రుణం తీర్చుకుంటాడట. ఎట్లా తీర్చుకుంటాడు? వేదాధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకుంటాడు. ఇక యజ్ఞయాగారి క్రతువులు చేయడం ద్వారా దేవతల యొక్క రుణాల్ని, సత్సంతానాన్ని పొందటం ద్వారా పితృరుణాన్ని తీర్చుకుంటాడు. బ్రహ్మచర్యాశ్రమం తర్వాత పితృరుణము దేవరుణము తీర్చుకోవడానికి గృహస్థాశ్రమం అత్యంతము ఆవశ్యకం. ధర్మ ప్రయాసం పత్యర్థం శ్రీయముద్వహే అని మనం వివాహంలో సంకల్పం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కనుక ఆ కార్యక్రమాలను అన్నింటినీ చేశారు. వీళ్ళకి సగం వయస్సు మళ్ళింది, సంతానం కలగలేదు, వచ్చే సంవత్సరం కలుగుతుంది లేమనుకున్నారు. వచ్చే సంవత్సరం అట్టానే అయిపోతూ ఉన్నది. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంలో కూర్చొని బాధపడ్డారు. శివగురువే బాధపడుతూ ఆర్యాంబతో అంటూ వచ్చాడు, ఇప్పుడు నాన్నగారు వాళ్ళు నేను కుమారుణ్ణి కావటం వల్ల వాళ్ళు సంతృప్తిని చెందారు, వాళ్ళు వివాహం చేసుకున్నందుకు ప్రయోజనం వచ్చింది, ఇప్పుడు మనం వివాహం చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ కలగటం లేదు, పితరులకి నేను ఒక్కనే తప్ప సంతానం అనేది లేనప్పుడు అవిచ్ఛిన్నమైనటువంటి తిలోదకాలు కానీ పిండోదకాలు కానీ ఉండే అవకాశం లేదు కదా, ఏమిటి ఈ కర్మ మనకి, ఇప్పటికీ మనకి వయస్సు అంతా మళ్ళీపోయింది అని బాధపడితే ఆవిడంటుంది, స్వామి ఏమి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు కలగలేదు కదా అని అంటే, అక్కడ ఆ కేరళలో కాలడి సమీపంలో ఒక పర్వతం మీద రాజశేఖరుడు అనేటువంటి ఒక మహారాజు చేత నిర్మితమైనటువంటి ఒక శివాలయం ఉంది, ఆయనకి స్వప్నం సాక్షాత్కరిస్తే పరమాత్మ అక్కడ శివాలయ నిర్మాణం చేశాడు ఆయన, అక్కడ గొప్ప గొప్పవైనటువంటి పూజలన్నీ జరుపుతూ ఉన్నారు. మనము ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిద్దాం ప్రత్యేకంగా ఈ కోరికతో. అక్కడ మూర్తి అనేది శిలగా కనిపిస్తున్నది, జడిమ అనేది ఆ మూర్తిలో లేదు, మనలో ఉన్నది, అది కనుక్కోలేకపోవడం. పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఆయన్ని మనం ప్రార్థిస్తే మనకి లభించనిదంటూ ఏమీ ఉండదు. దీంట్లో ఉపమన్యు యొక్క కథే మనకి ప్రమాణము అని అంటుంది. ఈ ఉపమన్యు కథ అనేది భారతంలో ఉంటుంది, వ్యాఖ్యాతలు రాశారు. ఉపమన్యు అనేవాడు ముని బాలకుడు, చాలా భేదవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ఆ మహర్షులు. తక్కిన వాళ్ళకి ఒకటి రెండు ఆవులు ఉన్నాయి, వాళ్ళకి పాలిస్తూ ఉండేవి. వాళ్ళ పిల్లలకు ఆవు పాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అమ్మా నాకు కూడా అట్లాంటి పాలు ఇవ్వవి అని అడిగాడు. నాయనా మనకి లేవురా పాలు, లేకపోతే ఎట్లా, వాళ్ళందరూ తాగుతున్నారు నేను కూడా తాగాలి అని పేచీ పెట్టాడు పాప. చిన్న పిల్లవాడు మరి ఏం చేస్తుంది తల్లి, తనకి విభవం లేదు. అందుకోసం బియ్యపిండి ఉంటే బియ్యపిండి కలిపి నీళ్లల్లో అవి ఇచ్చింది. ఇవి కూడా పాలలాగానే కనిపిస్తున్నాయి. ఇవి తాగుతూ తను వాళ్ళకంటా ఏమీ తక్కువ వాడిని కాను అని వాళ్ళ దగ్గర రుజువు చేసుకోవడానికి అని ఇదిగో మా అమ్మ కూడా పాలు ఇచ్చింది అని ఎగురుకుంటూ వెళ్ళాడు. వెళితే వాళ్ళందరూ ఎగతాళి చేశారు, మీ అమ్మకి లేదు పాలు ఇచ్చే సత్తా, ఇవి బియ్యపిండి పాలు, కావాలంటే మీ అమ్మనే అడుగు అని పోయి తల్లిని అడిగాడు. ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నాయన ఏం చేసేది నేను, మనకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఇంత మాత్రమే, అందువల్ల నేను ఈ పిండిపాలే నీకు ఇవ్వవలసి వచ్చింది. అందరికీ ఆరాధ్యుడైనటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించు. ఎప్పుడైతే మనకి శ్రీమద్ భాగవతంలో ధ్రువోపాఖ్యానం వస్తుంది, మీకు అందరికీ తెలిసిన విషయాలే, ఆ ధ్రువుడు సవితి తల్లి యొక్క మాటలకి రోషపడి తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే, నాయనా మరి మీ నాన్నగారు నా విషయంలోనూ కొంత తేలిక భావంతో ఉన్నారు, మరి సవితి తల్లి నా గర్భంలో పుడితే నువ్వు వచ్చి మీ నాన్నగారి తొడ మీద కూర్చుంది కానీ అని అన్నదంటే, అది మనకి ఎవరూ రక్షకుళ్ళు లేరు, అందరికీ రక్షకుడు అయినటువంటి పరమాత్మను ఆశ్రయించు నీకు సత్ఫలితం వస్తుందని ఆవిడ చెప్తే ఆ ఆగ్రహం మీద వెళ్ళి క్షత్రియ పుత్రుడు కనుక వెళ్ళాడు అతను. ఈ ఉపమన్యు కూడా తల్లి ఎట్లానే ఉపదేశిస్తుంది, పరమాత్మని ప్రార్థించునైనా నీకు పాలిస్తాడు, నేను ఇవ్వలేను నాకు అట్లాంటి సత్తా లేదు. అప్పుడు వెళ్ళి తపస్సు చేస్తాడు అతను, పరమాత్మ కనిపిస్తాడు, నీకేం కావాలరా, ఏ ఒక్కర్లేదు స్వామి ఆవు పాలు ఒక గ్లాసు. ఆవు పాలు ఇవ్వటం ఏమిటి, వామనుడు కనుక బలిచక్రవర్తి మూడు అడుగుల స్థలం అడిగినట్టుగా ఉంది, అయితే అక్కడ మిషతో అడిగాడు స్వామి, ఇక్కడ అలా కాదు యథార్థంలోనే అడిగాడు. అలా కాదు, నీకు అడగటం కూడా తెలియదు కనుక క్షీర సముద్రం మీద ఆధిపత్యం అనేది నీకు ఇప్పిస్తాను అని. అతడి కోరిక ఒక గ్లాసుడు పాలైతే క్షీర సముద్రం మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు భోళాశంకరుడు పరమాత్మ. కనుక ఆయన్ని ఆశ్రయిస్తే మనకి లభించనిది ఏమీ ఉండదు, కనుక ఆయన్ని ఆశ్రయిద్దాం. మనం కఠినమైనటువంటి ఉపవాసాది నియమాలతో స్వామిని ప్రార్థిస్తే మనకి తప్పకుండా ఫలితం ఉండి తీరుతుంది అని భార్య సలహా చెప్పింది. ఆ సలహాను అనుసరించి ఈ దంపతులు ఇద్దరూ అక్కడికి వెళ్ళి పగలల్లా కొంతకాలం ఏకభుక్తం, అది కూడా లేకుండా కొంతకాలం అలా స్వామిని సేవిస్తూ అక్కడ ఉన్నారు. ఇక్కడ మరొక చిన్న వృత్తాంతాన్ని అనపేక్షితం కాదు కనుక చెప్తూ ఉన్నాను. మహాత్ముల యొక్క చరిత్రలు కొన్ని కొన్ని అలా అలా కలిసికట్టుగా కనిపిస్తాయి. భారతీతీర్థస్వామి వారి తండ్రి గారు వెంకటేశ్వరాధారణ గారు, అనంతలక్ష్మి గారు, ఆ దంపతులకు కూడా పుత్ర సంతానార్థులై అలుగుమల్లెపాడని వారి స్వాగ్రహారం, అక్కడ నాగులేరని అక్కడ ఒక సంవత్సర కాలం ఆయన మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. తర్వాత బందరు వచ్చి బందర్లో వసంత నవరాత్రాలలో పాల్గొన్నారు. ఆ సమయంలో భారతీతీర్థస్వామి వారు అవతరించారు ఆవిడ యొక్క గర్భంలో. శంకర చరిత్రకి వారి చరిత్రకి చాలా సామ్యాలు కనిపిస్తాయి చాలా చోట్లలో అని వీళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా ఇక వరదుడైనటువంటి పరమశివుడు ఇతడికి స్వప్నంలో దర్శనమిచ్చి, నాయన నీ కోరిక ఏమిటి? స్వామి నా కోరిక మీకేమీ తెలియదా? స్వప్నంలోనే అంటే జాగ్రత్త విషయములు స్వప్నంలో సామాన్యంగా గుర్తుండవు, కానీ గట్టి విషయాలు తను నిరంతరము ఏవైతే ఆలోచిస్తాడో ఆ విషయాలు కొన్ని గుర్తే ఉంటాయి. సత్సంతానార్థమై నేను నిన్ను ప్రార్థిస్తున్నాను కదా అంటే సర్వజ్ఞుడు అల్పవయస్కుడైనటువంటి ఒకే ఒక్క కుమారుడు కావాలా? చాలామంది పుత్రులు దీర్ఘాయుష్కులైనటువంటి వాళ్ళు కావాలా? మూర్ఖులైనటువంటి అనేక మంది పుత్రులు ఎందుకు నాకు ప్రయోజనమేముంది? దానికి దృష్టాంతం ధృతరాష్ట్రుడే కదా. మరి 100 మంది కుమారులు కానీ ఎవరైనా పిండ ప్రదానం చేయటానికి ఉపయోగించారా ధృతరాష్ట్రుడికి? చివరికి ధర్మరాజాదులే చేయవలసి వచ్చింది అతడి. ఇందువల్ల వాళ్ళంతా వాళ్లే స్వభంగులైనారు. కనుక అలాంటి సంతానం అక్కర్లేదు. సర్వజ్ఞుడైనటువంటి కుమారుణ్ణి అల్పవయస్కుడు అని ఈయనలే స్వామి అన్నారు. అట్లాంటి కుమారుడు నాకు కావాలి స్వామి అని అంటే తథాస్తు అన్నారు. ఆర్యాంబకి చెప్పారు శివగురు. ఉభయులు మహాసంతోషంతో ఇంటికి వచ్చారు. రాగానే ముందర అభిషేకాదులు చేసుకొని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా పూజించి వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత ఈ దంపతులు ఇద్దరు భోజనం చేస్తూ ఉండగా శివతేజస్సు ఈ శివగురు యొక్క అన్నంలో ప్రవేశించింది. దానిని ఆయన స్వీకరించారు. తర్వాత ఆర్యాంబ గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన తర్వాత మామూలు గర్భవతులకి కలిగేటువంటి లక్షణాలే ఆవిడకి కలిగినాయి, కానీ కొన్ని విశేషాలు కూడా కనిపించేవి. అప్పుడప్పుడు స్వామి రక్షించు, జయ జయశంకర, తర్వాత నందీశ్వరుడి దర్శనం, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉండేవి ఆవిడకి స్వప్నావస్థలో. ఆ విషయాల్ని మళ్ళీ చూద్దాము అని జాగ్రత్త అవస్థకు వస్తే మళ్ళీ కనిపించేవి కావుట. మహత్తరమైనటువంటి ఇవన్నీ జరిగినాయి. ఇక స్వామివారు ఆవిర్భవించేటువంటి సమయం వచ్చేసింది. లగ్నే శుభే శుభయుతే సుశువే కుమారం శ్రీ పార్వతీవ సుఖినీ శుభవీక్షితే చ జాయా సతీ శివగురో నిజతుంగ సంస్థే సూర్యే కుజే రవిమతే చ గురౌ చ కేంద్రే. శుభ లగ్నంలో శుభవీక్షణాలు కలిగి ఆయా గ్రహములు ఉచ్చస్థానంలో ఉండగా భగవత్పాదుల వారి యొక్క అవతారం జరిగింది. దీనిని అంటే ఎక్కడ ఏ గ్రహం ఉందంటే మేషంలో రవి ఉన్నట్ట, తులలో శని ఉన్నట్ట, మకరంలో కుజుడు, ప్రధానంగా వీళ్ళు ఆయా స్థలంలో ఉన్నారు. పక్కిన వాళ్ళందరూ కూడా ఉచ్చై స్థానాల్లో ఉండి వీక్షిస్తూ ఉండగా స్వామివారి యొక్క జననం జరిగింది. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. దృష్ట్వా సుతం శివగురుః శివవారి రాశౌ మగ్నోపి శక్తిమనుసృత్య జలేన్యమాంక్షీత్తు వ్యశ్రాణయతు బహుధనం వసుధాశ్చ గాశ్చ జన్మోక్త కర్మ విధయే ద్విజ పుంగవేభ్య. కుమారుడు కలిగాడు అని తెలియగానే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెయ్యమని విధి. అప్పుడు దానాలు కూడా చెయ్యమని. ఒకవేళ దానాలు చేయటానికి అవకాశం లేకపోతే మానసికంగా కూడా దానాలు చేయవచ్చు. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో కనిపిస్తుంది. వసుదేవుడు కృష్ణ భగవానుడు జనించిన సమయంలో దానాలు చేశాడు, గోదానాలు చేశాడు, జైల్లో ఉన్నవాడు ఎట్టా చేశాడు అనేటువంటి సందేహానికి శ్రీధరాచార్యుల వారు వ్యాఖ్యానంలో చెప్పారు మానసికంగా చేశారు అని దానాలు. కానీ ఇక్కడ దృష్ట్వా సుతం శివగురుః శివవారి రాశౌ మగ్నోపి, ఎంతో ఆనంద రాశిలో మునిగాడు ముందర. ఆయన ఆనందంలో మునిగిపోయినాడు శివగురువు. ఎంతో కాలానికి దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి సంభవించినట్టుగా సంభవించాడు. శక్తి మనుసృత్య జలేన్యమాంక్షీత్, అక్కడ ఉండేటువంటి పూర్ణానదిలో ఓపికొన్నంత వరకు మునిగాట లీచాట. పియశ్రాణయత్ బహుధనం, అప్పటికప్పుడే అనేక మందికి అనేక దానాలు చేశారు, చాలా సంపన్నులు వాళ్ళు. వసుధాశ్చ భూదానం చేశారట, గోదానం చేశారట, జాతకర్మాధికాలను కూడా చేశారట. స్వామివారి జననం అయింది కనుక ఇక్కడ ఉండేటువంటి శ్లోకంలో ఇక్కడ వ్యాఖ్యాతలు రాసినటువంటి ఒక కొద్ది విషయాల్ని మనం చెప్పుకుందాం. జాయా సతీ శివగురోః నిజత్వంగ సంస్థే అని చెప్తూ, సుషువే కుమారం శ్రీ పార్వతీవ సుఖిని అని ఒక విశేషణం వేశారండి. ఆవిడ కుమారస్వామిని పార్వతీదేవి కన్నట్లుగా కన్నది అని, ఏమాత్రం శ్రమ లేకుండాను కన్నదిట, శ్రమాధిక్యం లేకుండా కన్నది అని కూడా కాదు, అసలు శ్రమే లేదు. అంటే అవతార పురుషులు గర్భస్థులుగా ఉన్నట్లుగాను జనించినట్లుగాను కృష్ణ భగవాను యొక్క చరిత్ర అట్లానే కనిపిస్తుంది మనకి. దేవకీదేవికి, వసుదేవునకు కృష్ణ భగవానుడు జనించినప్పుడు ఏ రూపంలో కనిపించాడు మనందరికీ గుర్తే. శంఖచక్ర గదాపద్మ వనమాల విభీషుడయ్యే కనిపించాడు ఆయన, బాలకుడుగా కనిపించాడు. ఏ తల్లి గర్భంలోంచైనా అలా కిరీటాది ఆభరణాలతో సహా బయలుపడటం అనేది సంభవిస్తుందా? కనుక ఇక్కడ కూడా ఆవిడ గర్భవతిగా అనుకుంటూ ఉన్నది. స్వామి అవతరించడానికి అదే ప్రదేశాన్ని ఎన్నుకున్నారు కనుక అవతరించారు, అక్కడి వారు ఇక్కడ కనిపించారంతే. చతుర్దశ భవనాల్ని ఏలేటువంటి స్వామి ఏం చేయదలుచుకుంటే ఏం కాదు కనుక. కనుక ఇదొక స్వారస్యాన్ని గిండిమ వ్యాఖ్యానంలో ఇక్కడ చూపించారు. తస్మిన్ దినే మృగ కరీంద్ర తరక్షసింహ సర్పాఖు ముఖ్య బహుజంతు గణాద్విషంత వైరం విహాయ సహచేరు రతీవ హృష్ట కండూమపాకృష తత్సాధు తయాని హృష్ట. క్రూర మృగాలు, సాధు మృగాలు రెండు రకాలుగా ఉంటాయి అరణ్యాల్లో. స్వామివారు జనించిన సమయంలో ఆ క్రూర మృగాలు సాధు మృగాలు ఒకే చోట చేరినాయట. పెద్ద పులికి జల పుడితే లేడీ వచ్చి తన కొమ్ముతో గోకిందిట. ఇలాంటి మహత్తరమైనటువంటి విషయాలు ఎన్నో కనిపిస్తాయి. మహాత్ముల యొక్క అవతార సమయంలో ఇవి సహజంగా కనిపిస్తాయి. అలానే క్షేత్ర మహాత్మ్యాన్ని తీసుకుంటే శృంగేరి మహాక్షేత్రం కూడా భగవత్పాదుల వారు అక్కడ శారదాంబను ప్రతిష్ఠించడానికి మహత్తరమైనటువంటి దృశ్యాన్ని చూచి అక్కడ ప్రతిష్ఠించారు అని స్థలపురాణం. యత్రాస్తే ఋషిశృంగస్య మహర్షే ఆశ్రమో మహాన్ కళావపి తతో అద్వైత మార్గ ఖ్యాతో భవిష్యతి అని వాయుపురాణ వాక్యం. ఎక్కడైతే ఋషిశృంగ మహర్షి తపస్సు చేశాడో కలికాలంలో, కళావపి అపి పదం కూడా ఉంది, కలికాలంలో కూడా అక్కడ నుండి అద్వైత మార్గము ప్రఖ్యాతిని పొందుతుంది సుమా అని పురాణ వాక్యం ఇది. ఏమిటి ఆ స్థలంలో ఉండేటువంటి మహాత్మ్యం అంటే, మధ్యాహ్న సమయంలో కప్ప ఆసన్న ప్రసవగా ఉండి అది కనలేకపోతూ ఉన్న సమయంలో దానికి పాము పడగబట్టడం. కనుక ఇక్కడ ఇలా జంతువులన్నీ ఉన్నాయని వ్రాసింది స్వభావోక్తి. వృక్షాలతాః కుసుమరాశ ఫలాన్యముంచన్ నద్యః ప్రసన్న సలిలాః నిఖిలాస్తథైవ జాతామహుః జలధరావపి నిజం వికారం భూభృద్గణాదపి జలం సహస్రోత్పపాత. వైశాఖమాసం శుద్ధ పంచమి, బాగా ఎండలు అయినప్పటికన్నీ సన్నటి జల్లులు, భూమిలో నుంచి ఉద్గమించినటువంటి జలధారలు, ఇవి మహాత్ముల యొక్క జనన సమయంలో కలిగేటువంటి గొప్ప గొప్ప విషయాలు. ఇవి కాక మరొకటి ఏమిటి అంటే, అద్వైతవాది విపరీత మతావలంబి హస్తాగ్రవర్తి వర పుస్తకమప్యకస్మాత్ ఉచ్చైః పపాత జహసు శృతి మస్తకాని శ్రీ వ్యాసచిత్త కమలం వికచీ బభూవ. అద్వైత మతానికి వ్యతిరేకములైనటువంటి మహాపండితుల యొక్క చేతుల్లో వాళ్ళు చదువుకుండేటువంటి గ్రంథాలన్నీ కూడా ఎగిరి కింద పడ్డాయిట. హస్తాగ్రవర్తి వరపుస్తకమప్యకస్మాదు ఉచ్చైపపాత శృతి మస్తకాని, మస్తకము అంటే శిరస్సు, వేదాంతములు, ఆ శృతులన్నీ కూడా మనకి చక్కటి వ్యాఖ్యాత రాబోతూ ఉన్నాడు. మన యొక్క యథార్థ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. సాక్షాత్ పరమశివుడు జనించాడు అనేటువంటి ఆనందంతో అవన్నీ కూడా తలకాయ ఊపుతూ ఉన్నాయిట. జహసుహు శృతిమస్తకాని, చాలా గొప్ప విశేషణం అండి అది. అందుకనే మనం ధ్యానశ్లోకంలో శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమిటి శృతి స్మృతి పురాణములకు ఆలయము ఏమిటి అని మహాపండితుడు కనుకనే నా వర్ణన కాదు. శృతులు అంటే వేదములు, వేదములలో శిరోభూతములైనటువంటివి వేదాంతములు. ఆ వేదాంత సారభూతమైనటువంటి 11 ఉపనిషత్తులకు వ్యాఖ్యానాన్ని రచించారు. స్మృతి మహర్షి ప్రోక్తములైనటువంటివి, అద్వైత దర్శనం సూత్రములు, బాదరాయణ సూత్రములు 555, వాటికి వ్యాఖ్యానాన్ని రచించారు. పురాణములకు అన్నిట్లకీ సారభూతమైనటువంటి, ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని వ్యాసమునీంద్రుని చేత ప్రతిజ్ఞాతమైనటువంటి మహాభారతం 5వ వేదము. ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిదు. ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ మోక్షంలో కానీ ఇందులో చెప్పబడినటువంటి విషయాలు కాక మరెక్కడా చెప్పబడవు, ఇందులో లేకపోతే ఎక్కడా లేనట్లే అన్నంత ప్రతిజ్ఞ చేశారు. అన్నంతేం లేదు ఆ మాట అన్నారు వ్యాసమునీంద్రుడు. అలాంటి మహాభారతానికి సారభూతమైనటువంటి భగవద్గీతకు వ్యాఖ్యానం అవే ప్రస్థానత్రయం అని మనం అంటాం. అవి మనకు అందించారు, శిష్యముఖం చేశారు కనుక కరుణాలయుడు భగవత్పాదుల వారు. అందువల్ల ఆ ఉపనిషద అధిదేవతలందరూ కూడా చాలా సంతోషించారట. జహసుహు శృతిమస్తకాని, ఇంతకాలానికి నా యొక్క సూత్రములకు చక్కటి రచయిత ఉద్భవించాడు కదా. ఇందువల్ల శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. విష్ణుదేవుని యొక్క ఏకవింశతి అవతారాల్లో ఒకరైనటువంటి వ్యాసమునీంద్రుని యొక్క సూత్రములకు నిర్మాజ్యశేత తత్వ సమన్వయాత శాస్త్ర, ఈ మాటలకి భగవత్పాదుల వారు తప్ప మరొకరు ఎవరు వ్యాఖ్యానం చేయగలరండి. కనుక దీనికి వ్యాఖ్యానం చేయదగినటువంటి మహాత్ముడు ఉద్భవించాడు పరమశివుడు అనేటువంటి ఆనందంతో వ్యాసుని యొక్క చిత్తకమలం ఏదైతే ఉన్నదో అది బాగా విప్పారింది ఆ సంతోషంతో. ఇలా భగవత్పాదుల వారి యొక్క జననం. సుమనోహర గంధినీ సతాం సుమనోవద్విమలా శివంకరి సుమనో నికర ప్రచోదిత సుమనీ సుమనో వృష్టిరభూత్తదద్భుతం. సత్పురుషుల యొక్క హృదయ కమలములు అన్నీ కూడా వికసించినాయి. దేవతల చేత పంపబడినటువంటి పుష్పవృష్టి కురిసింది. అలాంటి సమయంలో ఆ జ్ఞాతి బంధువులందరూ కూడా పిల్లవాడిని చూడటానికి వచ్చారట. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది. రాత్రిపూట ఎవరో బంధువులు వచ్చారు, చూడటానికి వచ్చేటప్పటికీ పిల్లవాడిని చూచారు. సాక్షాత్ పరమశివుడు శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం, సదాశివమహం భజేని అట్లాంటి వాడు ఆ సదాశివుడు. స్ఫటికం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళకి ఒక ఆశ్చర్యం వేసింది ఏమిటి అంటే ఆ పురిటి గదిలో దీపం పోయింది పొరపాట. అది వీళ్ళకి ఎవరికీ ప్రతిబంధకం కాలే, పిల్లవాడు చక్కగానే దర్శనం ఇచ్చాడు. తత్సూతిగా గృహమవైక్షతన ప్రదీపం తత్తేజసాయరవభాసద ಯದವಭಾತಮಭೂತ್ ಕ್ಷಪಾಯಾಂ ಆಶ್ಚರ್ಯಮೇತ ದಜನಿಷ್ಠ ಸಮಸ್ತ ಜಂತೋ ತನ್ಮಂದಿರಂ ವಿತಿಮಿರಂ ಯದಭೂತ್ತು ಅದೀಪಂ. ಸ್ವಾಮಿವಾರು ಬಾಗಾ ಕನಿಪಿಸ್ತೂನೇ ಉನ್ನಾರು. ಆ ಸೂತಿಕ ಗೃಹಂ ಕೂಡ ಚಕ್ಕಟಿ ವೆಲ್ತುರ್ತೋ ಉಂಡಿ, ಕಾನಿ ದೀಪಂ ಮಾತ್ರ ಕನಿಪಿಸ್ತಲ್ಲೇ. ಸಮಸ್ತ ಚರಾಚರ ಪ್ರಪಂಚಂಲೋ ಉಂಡೇಟುವಂಟಿ ಜೀವರಾಶುಲಕಿ ತತ್ರಾಪಿ ಮಾನವಾಳಿಕಿ ಅಂದರಿಕಿ ಹೃದಯಂಲೋ ಉಂಡೇಟುವಂಟಿ ಅಜ್ಞಾನಾಂಧಕಾರಾನ್ನಿ ಪೋಗೊಟ್ಟೇಟುವಂಟಿ ಸ್ವಾಮಿವಾರು ಅಕ್ಕಡ ಉಂಟೇ ಅಕ್ಕಡ ದೀಪಂತೋ ಪನೇಮಿಟಿ. ನಾ ತತ್ರ ಸೂರ್ಯೋಭಾತಿನ ಚಂದ್ರ ತಾರಕಂ ನೇಮಾ ವಿದ್ಯುತೋ ಭಾಂತಿ ಕುತೋ ಯಮಗ್ನಿಃ ತಮೇವ ಭಾಂತಮನುಭಾತಿ ಸರ್ವಂ ತಸ್ಯ ಭಾಷಾ ಸರ್ವಮಿತಂ ವಿಭಾತಿ. ಆ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಪ್ರಕಾಶೇ ಸೂರ್ಯಚಂದ್ರಾದುಲಕ್ಕೆ ಅಂದರಿಕೀ ಉನ್ನಟುವಂಟಿ ಪ್ರಕಾಶ ಅಗ್ನಿಜ್ಞಾನಿ ತಾರಕಲಕ್ಕೆ ಗಾನಿ. ವೀಟಿ ಚೇತ ದಾನ್ನಿ ಗುರ್ತಿಂಪಜೇಯಟಂ ಏಮಿಟಿ? ಈ ದೀಪಂ ವಾರಿನಿ ಏಮೀ ಪ್ರಕಾಶಿಂಪಜೇಯಟಿಲ್ಲ, ದೀಪಂ ಉನ್ನದಾನ್ನಿ ಕೂಡ ಸ್ವಾಮಿವಾರೇ ಪ್ರಕಾಶಿಂಪಜೇಸ್ತುನ್ನಾರು. ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಕೂಡ ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯವರ್ಯಾಯ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದ ಪ್ರದಾಯಕಾಯ ನಮಃ ಅಜ್ಞಾನ ತಿಮಿರಾದಿತ್ಯಾಯ ನಮಃ ಮೂಡವ ನಾಮ. ಅಜ್ಞಾನಮು ಅನ್ನುವಂತಿ ಚೀಕಟಿನಿ ಪೋಗೊಟ್ಟಡಾನಿಕಿ ಸೂರ್ಯುನಿ ವಂಟಿ ವಾರು ಸ್ವಾಮಿವಾರು. ಕನಕ ವಾರಿ ಬಾಲ್ಯಂಲೋ ಆ ರೆಂಡವ ಮೂಡವ ರೋಜುಲ್ಲೋನೇ ದೀಪಂ ಲೇಕుండానే ಆ ಗೃಹಂ ಮೊತ್ತಂ ಕೂಡ ವೆಲ್ತುರ್ತೋ ನಿಂಡಿಪೋಯಿನದಿಟ. ಯತ್ ಪಶ್ಯತಾಂ ಶಿಶುರಸೌ ಗುರುತೇ ಶಮಕ್ರಿಯಂ ತೇನಾಕೃತಾಸ್ಯ ಜನಕಃ ಕಿಲ ಶಂಕರಾಖ್ಯಂ. ಚೂಚಿನ ವಾಳ್ಳಂದರಿಕೀ ಚೂಡಗಾನೇ ಎಂತೋ ಆನಂದಂ ಕಲಿಗೇದಿಟ. ದರ್ಶನ ಮಾತ್ರಂ ಚೇತನೇ ಸಾಧುಪುರುಷುಳೈನಟುವಂಟಿ ವಾಳು ಸಮಸ್ತ ಪಾಪಾಲ್ನಿ ಹರಿಸ್ತಾರು. ಇಂತಮಂದಿಕಿ ಸಂತೋಷಾನ್ನಿ ಕಲಿಗಿಸ್ತುನ್ನಾಡು ಗನಕ ಶಂಕರೋದೀತಿ ಶಂಕರ. ಸುಖಾನ್ನಿ ಕಲಿಗಿಂಚೇವಾಡು ಗನಕ ಶಂಕರುಡು ಅನ್ನುವಂತ ಪೇರು ಪೆಟ್ಟಾರಟ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಶಿವಗುರು. ಯತ್ ಪಶ್ಯತಾಂ ಶಿಶುರಸೌ ಕುರುತೇ ಶಮಗ್ರಿಯಂ ತೇನಾಕೃತಾಸ್ಯ ಜನಕಃ ಕಿಲ ಶಂಕರಾಖ್ಯಂ. ಯದ್ವಾ ಕಾಕ ಮರುಕ ಸಮನ್ವಯಂ ಕೂಡ ಚಿರಾಯ ಕಿಲ ಶಂಕರ ಸಂಪ್ರಸಾದಾತ್ ಜಾತಸ್ತತೋ ವ್ಯಧಿತ ಶಂಕರ ನಾಮಧೇಯಂ. ಆ ವೃಷಾದ್ರೀಶ್ವರುಣ್ಣಿ ಪ್ರಾರ್ಥಿಸಡಂ ವಲ್ಲ ಈ ಕುಮಾರುಡು ಕಲಿಗಾಡು ಶಂಕರ ಪ್ರಸಾದುಡು ಗನಕ ಇತಡಿಕಿ ಶಂಕರುಡು ಅನ್ನುವಂತ ಪೇರು ಪೆಟ್ಟಾಡು ಅನಿ ಅನುಕುನ್ನ ತಪ್ಪೇನ್ ಲೇರು. ಮನಮು ಅಂಕಾನಾಂ ವಾಮತೋ ಗತಿ ಅನ್ನುವಂತ ಲಕ್ಷಣಾನ್ನ ಅನುಸರಿಸಿ ಸ್ವಾಮಿವಾರಿ ಯೊಕ್ಕ ಪುಟ್ಟಿನ ರೋಜು ಶಂಕರ ಜಯಂತಿ. ದೀನಿನಿ ಕೂಡ ಸೂಚಿಸ್ತುನ್ನದಿ ಶಂಕರ ಪದಂ. ಶಕಾರಮು ಕಕಾರಮು ರಕಾರಮು ವೀಟಿನಿ ಕಾದಿನವಾ ಟಾದಿನವಾ ಪಾದಿಪಂಚ ಯಾಜ್ಯಷ್ಟ ಅನಿ ವೀಟಿಗೆ ಲೆಕ್ಕ ಉಂದು. ಕಕಾರಮು ದಗ್ಗರ ನುಂಚಿ ತೊಮ್ಮಿದಿ ಸಂಖ್ಯ, ಖ ಅಂಟೇ ರೆಂಡು ಅನಿ ವಸ್ತುಂದು ಸಂಖ್ಯ. ಇಪ್ಪುಡು ಶಂಕರ ಅನ್ನಪ್ಪುಡು ಶ ಯಾ ರಾ ಲಾ ವಾ ಶ ಐದವ ಅಕ್ಷರ ಅಂತೇ ಐದವ ರೋಜು ಪಂಚಮಿ ನಾಡು ಸ್ವಾಮಿವಾರಿ ಜನನ. ತರ್ವಾತ ಶ ತರ್ವಾತ ಏಮೊಚ್ಚಿಂದಿ ಕಾ. ಕಾ ಅನ್ನೋದು ಮೊದಟ ಅಕ್ಷರ ಅಂತೇ ಶುಕ್ಲಪಕ್ಷಂ. ಐದವ ರೋಜು ಶುಕ್ಲಪಕ್ಷಂ. ರಾ ಯಾ ರಾ ರೆಂಡವ ಅಕ್ಷರ ರೆಂಡವ ಮಾಸಂ ಶುಕ್ಲಪಕ್ಷಂ ಐದವ ರೋಜು. ದೀನ್ನಿ ಕೂಡಾ ಶಂಕರ ಪದಂ ಅನ್ನೋದು ಸೂಚಿಸ್ತೂ ಉನ್ನದಿ. ಸರ್ವಂ ವಿಧಃ ಸಕಲ ಶಕ್ತಿ ಯುತೋಪಿ ಬಾಲಃ ಮನುಷ್ಯ ಜಾತಿ ಮನುಸೃತ್ಯ ಚಚಾರ ತದ್ವತು. ಪರಮಾತ್ಮೇ ಅಯಿನಪ್ಪಡಿಕಿನ್ನಿ ಮನುಷ್ಯರುಗಾ ಅವತರಿಂಚಿ ಉನ್ನಾರು ಗನಕ ಆ ಲಕ್ಷಣಾಲ್ನಿ ಬಾಲ ಲಕ್ಷಣಾಲ್ನೇ ಪ್ರದರ್ಶಿಸ್ತೂ ವಿಚಾರಟ. ಬಾಲಯ ಬಾಲಃ ಶನೈಹಿ ಹಸಿತುಮ ಆರಭತ ಕ್ರಮೇಣ ಸ್ರಪ್ತುಂ ಶಶಾಕ ಗಮನಾಯ ಪದಾಂಬುಜಾಭ್ಯಾಂ. ನೆಮ್ಮದಿಗಾ ನವ್ವಟಂ, ನೆಮ್ಮದಿಗಾ ಮೋಕಾಳ ಮೀದ ಪಾರಾಟಂ. ಬಾಲೇಥ ಮಂಚೇ ಕಿಲ ಶಾಯಿತೇಸ್ಮಿನ್ನು ಸತಾಂ ಪ್ರಸನ್ನಂ ಹೃದಯಂ ಬಭೂವ ಸಂವೀಕ್ಷಮಾಣೇ ಮಣಿಗುಚ್ಛವರ್ಯಂ ವಿದ್ವಂಮುಖಂ ಹಂತ ವಿನೀಲಮಾಸೀತ್. స్వామివారు బాలుడే క్షయించి ఉన్నప్పుడు అందరికీ ప్రసన్నంగా హృదయం ఉండేదిట. ఆయన ఆ మంచానికి కట్టినటువంటి మణుల గుచ్చం చూస్తుండేవాట, నీలమణి ఒకటి ఉండేదిట. దాన్ని గట్టిగా చూచేటప్పటికీ ఈ కన్ను నీలమణిలాగానే ఉంటుంది. అది విద్వాంసులు ఎవరైతే అద్వైత ద్వేషులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ముఖములన్నీ ఇట్లానే భవిష్యత్తులో నల్లబడతాయి సుమా అని చెప్తున్నట్టుగా ఉండేదిట. మూర్ధని హిమ కర రుచి మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంక మంసయోశూలం వపుషు స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేనిరే శంభుం. శిరస్సు మీద చంద్రుని యొక్క చిహ్నంలాగా చిన్నగా ఇక్కడ కనిపిస్తూ ఉండేదిట. రెండే కళ్ళు అయినప్పటికీ ఇక్కడ జ్ఞాననేత్రంగా కూడా అక్కడ ఒక చిహ్నం కనిపిస్తూ ఉండేదిట. ఈ భుజముల యందు శూల చిహ్నాలు కనిపిస్తూ ఉండేవిట. ఇక ఇందాక నేను చదివినట్లుగా శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం అన్నట్లుగా కేవలము స్ఫటికముతో సమానమైనటువంటి శరీర కాంతితో అలరారుతూ ఉండేవారట. ఇట్లాంటి లక్షణాలు ఆ పరమశివుడికి తప్ప ఇంకెవరికి ఉంటవి, కనుక ఈయన సాక్షాత్ పరమశివుడే అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండేవారట. ప్రాజ్ఞాహ తమ్మే నిరేశంభు అని ఇలా స్వామివారి యొక్క జననం వరకు ఇవాళ మనం చెప్పుకోవటం జరిగింది. రేపు సకాలంలో మొదలుపెట్టుకొని క్రమశ చెప్పుకుందాం. వర్ణ స్వామివారి యొక్క వర్ణనలు ఆ శ్లోకాలు చూస్తే వాటి వరకే చెప్పుకుందాం అన్నంతగా కూడా అనిపిస్తుంది. అంత అత్యద్భుతంగా విద్యారణ్య మునీంద్రులు స్వామివారి యొక్క వర్ణం చేస్తూ వచ్చారు. వారు ఏ పనిని చేయదలుచుకున్నారో ఆ పని అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవితు, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరచ్చగాత్. మనం ఈ 5 రోజుల్లో చెప్పుకోబోయేది ఇది. 8వ సంవత్సరం లోపల చతుర్వేదాధ్యయనం చేశారు స్వామివారు సమస్త శాస్త్రములను. ద్వాదశే సర్వశాస్త్రవితు, ఇక తర్వాత శాస్త్రాధ్యయనం చేయవలసింది మరొకటేమీ లేదు. షోడశే కృతవాన్ భాష్యం, అవతార ప్రయోజనం ఏమిటి అంటే భాష్యరచన, ప్రస్థానత్రయ భాష్యరచన. 16 సంవత్సరాలకల్లా అది అయిపోయింది. తమరు చేయవలసినటువంటి పనంతా అయిపోయింది. కానీ వ్యాసమునీంద్రుని యొక్క ఆదేశాన్ని అనుసరించి ద్వాత్రింశే మునిరచ్చ గారు 32వ సంవత్సరంలో తిరిగి కైలాసానికి స్వామివారు వెళ్ళిపోయినారు. ఈ తక్కిన చరిత్రని అంతా కూడా వచ్చేటువంటి 4 రోజుల్లో యథాసంభవంగా పూర్తి చేసుకున్నాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేశాయ. గోబ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ పుస్తకం కాలే వృషధపర్జన్య ప్రవేశస్య చారిణీ దేశం గౌరయితో బ్రాహ్మణా చందనుర్భయ అపుత్రా పుత్రినః సంతు పుత్రినః సంతు పౌత్రః అధనా సధనా సంతు జీవంత శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.